ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் நஷ்டப்ராயேஷு அபத்ரேஷு நித்யம் பாகவத சேவயா பகவதி உத்தம ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகி. ஸ்ரீமத் பாகவதம் கேன்டோ 10 சாப்டர் 85 ஸ்லோக நம்பர் 15. குண பிரவாஹ ஏதஸ்மின் குணப்பிரவாஹ ஏதஸ்மின் அபுதாஸ்த்வா அகிலாத்மனஹ அபுதாஸ்த்வா அகிலாத்மனஹ கதிம் சூக்ஷ்மாம் அபோதேன கதிம் சூக்ஷ்மாம் அபோதேன சம்சாராந்திஹ கர்மபிஹி சம்சாராந்திஹ கர்மபிஹி. ஓம் அஜ்ஞானாதிமிரந்தஸ்ய ஜனாஞ்சனா ஷலாகயா சக்ஷுருன்மிலிதம் ஜேன தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. ஸ்ரீ சைதன்ய மனோபிஷ்டம் ஸ்தாபிதம் யேன பூதலே ஸ்வயம் ரூபா கதா மஹ்யம் ததாதி ஸ்வபதாந்திகம். வந்தேஹம் ஸ்ரீ குரோ ஸ்ரீயுதா பதகமலம் ஸ்ரீகுரூன் வைஷ்ணவாம்ச ஸ்ரீரூபம் சாக்ரஜாதம் சஹகன ரகுநாதான்விதம் தம் சஜீவம் சாத்வைதம் சாவதூதம் பரிஜனசஹிதம் கிருஷ்ணச்சைதன்யதேவம் ஸ்ரீராதா கிருஷ்ணபாதாம் சஹகனலலிதா ஸ்ரீவிசாகான்விதாம்ச. ஹே கிருஷ்ணா கருணா சிந்து தீனபந்து ஜகத்பதே. தப்த காஞ்சன கௌராங்கி ராதே விருந்தாவனேஸ்வரி ரிஷபானு சுதே தேவி பிரணமாமி ஹரி பிரியே வாஞ்சா கல்பதருப்யஸ்ய கிருபா சிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நம. ஜாய் ஸ்ரீ கிருஷ்ணா சைதன்ய பிரஜானந்த ஸ்ரீ அத்வைதா கதாதர ஸ்ரீவாசதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ண ஹரே ஹரே. முகம் கரோதி வாசாலம் பங்கலங்கயதே கிரிம் யத்கிருபாதமஹம் வந்தே ஸ்ரீகுரும் தீனதாரிணம் பரமானந்த மாதவம் ஸ்ரீ சைதன்ய ஈஸ்வரம். குணப்பிரவாஹ ஏதஸ்மின் அபுதாஸ்த்வ அகிலாத்மனஹ கதிம் சூக்ஷ்மாம் அபோதேன சம்சாராந்திஹ கர்மபி. ஸ்ரீ ஸ்ரீ ராதகோவிந்த தேவ்கி. தே ஆர் ட்ரூலி இக்னரண்ட் ஹூ வைல் imprisoned within the ceaseless flow of this world's material qualities fail to know you, the supreme soul of all that be, as their ultimate sublime destination. Because of their ignorance, the entanglement of material workforces, the entanglement of material work forces such souls to wander in the cycle of birth and death. Vasudeva as a compassionate Vaishnava laments for the suffering of the conditioned souls whose unhappiness, the result of ignorance, can be remedied by the knowledge of the principles of devotional service to Lord Krishna. ఈ శ్లోకంలో మనకి వసుదేవుడు ఏం చెప్తున్నాడంటే, భగవంతుడి గురించి జ్ఞానం లేని వాళ్ళు కొన్నిసార్లు భగవంతుడు వాళ్ళ ముందు నించున్నా, భగవంతుడితోనే ఉన్నా, భగవంతుడి గురించి నా ఎదురుగుండా ఉన్నవాళ్ళు భగవంతుడు అనే జ్ఞానం ఉండదు. అదొకటే కాకుండా భగవంతుడి పరమ ఐశ్వర్యం గురించి, తన పరమ శక్తిని గురించి, భగవంతుడి నిజమైన తత్వం గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం మరింత కష్టమని. భగవంతుడు, అదే భగవంతుడు అందరి హృదయాల్లో పరమాత్ముడుగా ఉన్నాడు. ఈ అజ్ఞానం ఎందుకు వస్తుంది అంటే, ఈ అజ్ఞానాన్ని తొలగించే మార్గం కూడా భాగవతంలో ఉంది. కానీ మనం ఏం చేస్తే ఈ అజ్ఞానం ఎక్కువ అవుతుంది అనేది కూడా మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఈ అజ్ఞానం వలన ఒక జీవాత్ముడు ఈ భౌతిక ప్రపంచంలో ఒక బందీలాగా అయిపోతాడు. బయటి రావడానికి మార్గం ఉన్నా, బయటికి రావడానికి మార్గం కొన్నిసార్లు తెలిసినా, ఎన్నో కారణాలు ఉన్నాయి. దానివలన బయటికి రావడం కష్టమవ్వచ్చు. కానీ మనం ప్రయత్నం మానేస్తామో ఏమో, కానీ భగవంతుడు మనకి ముక్తి ఇప్పించడానికి ప్రయత్నం మానేడు. మనం ఎంత అజ్ఞానంలో పడి ఉన్నా, ఎన్ని పాపాలు చేసి ఏ యోనిలో మనం ప్రవేశించినా, ఎటువంటి దేహం మనకి చెందినా, కొన్ని దేహాల్లో భగవంతుడి గురించి జ్ఞానం అనేదే ఉండదు. జంతువులాగా పుడితే, ప్రాణుల్లాగా పుడితే, చెట్టుల్లాగా పుడితే భగవంతుడి గురించి జ్ఞానం ఉండదు. కానీ మన శాస్త్రాలు ఏమంటారంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం మనతో పాటు పరమాత్ముడిగా భగవంతుడు వస్తాడు. తన ప్రయత్నం నిరంతరంగా చేస్తాడు. ఏదో రోజు ఎప్పుడో నా తరపున తిరుగుతావు కదా నువ్వు, దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శాస్త్రంలో ఏమంటారంటే, భగవంతుడికి కరుణ, హే కృష్ణ కరుణా సింధు, ఊహించలేనంత కరుణ, కరుణకి మితియే లేదు. మనం ఎంత పాపం చేసినా, ఎంత దిగజారిపోయినా భగవంతుడు తన తలుపుని ఎప్పుడు మూయడు. భగవంతుడు మన కోసం ఎప్పటిలాగే ఏ రోజు నా తరపు నువ్వు తిరుగుతావని ఎదురు చూస్తుంటాడు. మా శాస్త్రాలు ఏమంటారంటే, భగవంతుడి కరుణ స్వరూపమే వైష్ణవుడు గురువు. భగవంతుడికి ఎంత కరుణ ఉందో భగవంతుడి కన్నా మరిన్ని రెట్లు ఎక్కువ వైష్ణవుడికి ఉంటుంది అంటారు. గుడిలో ఉంటాడు భగవంతుడు, అప్పుడప్పుడు బయటికి వెళ్తాడు. రథోత్సవం అని, రథయాత్ర అని చేసుకుని బయటికి వెళ్తాడు. గుడిలో ఉండరు వైష్ణవులు, బయటికి వెళ్ళి సతతంగా నిరంతరంగా ప్రయత్నం చేస్తుంటారు. గ్రంథాలు పంచిపెట్టడం అని, హరినామం పంచిపెట్టడం అని, ప్రపంచంలో ఉన్న జీవరాశి జీవాత్ములందరికీ ఒక అవకాశం కల్పించాలి అని ప్రయత్నం చేస్తుంటారు. అలా ప్రయత్నం చేసేవాళ్ళు చాలా పుణ్యాత్ములు. ప్రయత్నంలో సహాయం
అందించిన వాళ్ళు కూడా పుణ్యాత్ములే. అదొకటే కాకుండా ఎక్కడెక్కడ హరినామం జరుగుతుందో అక్కడ ప్రాణులు, జంతువులు, మృగాలు, చెట్టులు అన్నిటికీ ఉపకారం అవుతుంది అంటారు. గట్టిగా మనస్పూర్వకంగా ఆ కృష్ణుడు నామస్మరణ చేయడం వల్ల అందరికీ ఉపయోగం అవుతుంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదకు ఒక మాట అన్నారు, నువ్వు పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రయత్నం చేసేది చెయ్యి, నువ్వు ప్రయత్నం చేయడం వల్ల నీకు మంచిది, నీ చెప్పే మాట నువ్వు చెప్పే మాటలు వినేవాళ్ళకి కూడా మంచిది అని. వాళ్ళకి మంచిదవుతుంది, నీకు మంచిదవుతుంది. సో ఈరోజు మనం శ్లోకంలో ఏం చూస్తున్నామంటే, నిజంగా అంధకారంలో ఉన్నవాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, ఇంప్రిజన్ విత్ ఇన్ ద సీజ్లెస్ ఫ్లో ఆఫ్ దిస్ వరల్డ్స్ మెటీరియల్ క్వాలిటీస్, అంటే ఈ జీవరాశికి ఒక ఆశ, ఏదో రోజు నేను కూడా సుఖంగా ఉండొచ్చా అని జీవాత్ముడికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అజ్ఞానం వల్ల తన ప్రయత్నాలన్నీ తప్పుదిక్కులు పోతూ ఉంటాయి. భగవంతుడి గురించి జ్ఞానం తక్కువ అయి ఉండొచ్చు, భగవంతుడి మీద నమ్మకం లేకపో ఉండొచ్చు. చాలా వరకు భగవంతుడి గురించి జ్ఞానం కూడా తక్కువ, నమ్మకం తక్కువ, విశ్వాసం తక్కువ. ఏదో కష్టంగా ఉన్నప్పుడు వెళ్ళి, కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళి భగవంతుడిని ఆరాధించడము, భగవంతుడి గురించి భగవంతుడు పాదాశ్రయం అనేది తప్పు, భగవంతుడి దగ్గర వరం కోరడానికి ఏదో అలాంటి ప్రయత్నాలే జరుపుతారు చాలా వరకు. కానీ ఈ బ్రహ్మాండంలో సుఖం అనేది, నిజమైన సంతోషం అనేది, ఆనందం అనేది ఇడీ బ్రహ్మాండంలో ఉంది, ఎక్కడైనా ఉంది అంటే అది భగవంతుడి పేరులో ఉంది, భగవంతుడి సేవలో ఉంది, భగవంతుడి దర్శనంలో ఉంది, భగవంతుడి భక్తుల దగ్గర ఉంది. వేరే ఏమి భౌతిక ఐహిక కార్యక్రమాల్లో కానీ, యోజనల్లో కానీ, పనుల్లో కానీ ఈ సంతోషం అనేది లేదు. స్క్రిప్చర్స్ సే దట్ నథింగ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ హ్యాస్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ మీన్స్ ట్రూ హ్యాపీనెస్, ఆనందం, ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్ ఇస్ దేర్ ఓన్లీ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, డివోషనల్ సర్వీస్ అంటారు. కానీ నమ్మకం తక్కువ. ఆ నమ్మకం మన హృదయాల కలగాలి, అది పెరగాలి అనేది వైష్ణవుని తపన. కష్టపడతారు, రండి గుడికి రండి, భగవంతుడిని దర్శించండి అని పిలుస్తారు. గుడికి రారు, వీళ్ళు వెళ్తారు బయటికి వెళ్ళి. హరినామ సంకీర్తనం అనేది ప్రభుపాద సమయంలో ప్రతిరోజు విశ్వంలో ఉన్న అన్ని పెద్ద నగరాలు, గ్రామాల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇట్లా ప్రభుపాద అనేవారు, కేవలం ఆ హరినామ, భక్తుల హరినామ స్మరణం చేస్తున్నప్పుడు విన్నా చాలు, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రారంభమవుతుంది అంటారు. కానీ మనం నిజంగా ఆలోచించాలి, నిజంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు శ్లోకంలో ఈ అజ్ఞానం అనేది ఎలా పెరుగుతుంది, ఈ అజ్ఞానం అనేది ఎలా క్షీణిస్తుపోతుంది, అంటే అజ్ఞానం అనేది ఏం చేస్తే పెరుగుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది. ఎందుకంటే ఈ అజ్ఞానం వల్ల మనము మనకి ఇష్టం లేకపోయినా ఒకలాగా బంధితులు అయిపోతాం. ఆ పదాన్ని ఉపయోగించారు హౌ ఇవాళ శ్లోకాల్లో, ఇంప్రిజెంట్ సంసారాంతి కర్మభి ఫోర్స్డ్ బై దేర్ మెటీరియల్ యాక్టివిటీస్, అంటే ఒకలాంటి ఒత్తిడి ఉంటుంది, ఫోర్స్. అది మన అజ్ఞానం పెరగడానికి, కానీ అజ్ఞానం కానీ భగవంతుడి మీద విశ్వాసం లేకపోవడం అనేది, భగవంతుడికి భక్తియుత సేవ మనం సమర్పించాలి అనే ఆశ లేకపోవడం, అది ఎలా పెరుగుతుంది అంటే, ప్రముఖంగా మన శాస్త్రాల్లో చెప్తారు అసత్సంగం అంటారు. ఈ అసత్సంగం అనేది మనం పెంచుకుంటే ఏ చిన్న అవకాశం ఉన్నా అది పోతుంది. భగవంతుడి మీద భక్తియుత సేవ చేయాలి అనే ఆశ పెరగే ఆశ తగ్గిపోతుంది అసత్సంగం. అందుకని అసత్సంగ త్యాగం అంటారు. అదొకటే కాకుండా ఈ అసత్సంగం వల్ల ఏం పెరుగుతాయంటే కామ, క్రోధ, మద మాత్సర్య, మోహ, భయం ఇవన్నీ పెరుగుతాయి. అసత్సంగం వల్ల ఇవన్నీ పెరిగాక సాక్షాత్ భగవంతుడే వచ్చి మన ముందు నించుని మనకేమైనా ఉపదేశం ఇచ్చినా మన తలకి ఎక్కదు, మన తలలో ఎక్కదు. సాక్షాత్ భగవంతుడు మన ముందు నించుని మనకేమి చెప్పినా ఎక్కదు. మొట్టమొదటి అది భగవంతుడు నించున్నాడు, నా ఎదురు కూడా నించున్నాడు భగవంతుడు అని కూడా మనకి మనం గమనించలేము. ఆ సంపూర్ణంగా జ్ఞానం అనేది తగ్గిపోతుంది అసత్సంగం చేసే వల్ల. ఇక్కడ వాళ్ళు చెప్తున్న ఇక్కడ ఈ అధ్యాయంలో వసుదేవుడు చెప్తున్నది ఏంటంటే, దీనికి ముందు వచ్చిన శ్లోకాల్లో, దీనికి తర్వాత వచ్చే శ్లోకాల్లో కూడా అన్నిటికన్నా ఒక పెద్ద జీవాత్ముడికి అన్నిటికన్నా ఒక పెద్ద తెలుగులేమంటారు ట్రాప్, ట్రాప్ అంటే అన్నిటికన్నా ఒక పెద్ద కఠినమైన ఒక ఏమంటారు సంకటం ఏమంటే నేను నాది అనే భావన. ఈ నేను నాది అనే భావన చిన్నది కాదు, దాంతోనే అంత ప్రారంభమవుతుంది. నేను, ఇది నా శరీరం, నాకు నా శరీరానికి సంబంధులు వీళ్ళందరూ, నా శరీరానికి సంబంధం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ, నేను నాది అనే భావనతోనే అన్ని, అది ఒక అది నిజమైన విత్తనం, నేను నాది అనే భావన. నేను, నా శరీరము, నాకు నా బంధువులు, నా మిత్రులు, నా పిల్లలు, నా మనవులు, నా రాజ్యం, నా అని అలా పెరుగుతుంది. పాపం ధృతరాష్ట్రుడు కూడా జ్ఞాని అంట, పండితుడు ధృతరాష్ట్రుడు, అన్నీ తెలుసుకున్నవాడు, సాధారణ పురుషుడు కాదు, గొప్ప పండితుడు, గొప్ప జ్ఞాని, గొప్ప యోగి. కానీ నేను నాది అనే భావన చాలా ఎక్కువ, మోహం, పుత్రమోహం అనే, అది అతను ఒకటే జబ్బు. ధృతరాష్ట్రుడికి ఉన్నది ఒక్కటే జబ్బు, పుత్రమోహం అంటారు. నేనయ్యాక నా పుత్రుడికి దొరికితే బాగుంటుంది కదా ఆ రాజ్యం అని, అదొక్కటే భావన, అదొక్కటే వాడికి జబ్బు. ఆ పుత్రమోహం వల్ల ఈడి సంపూర్ణ కురుక్షేత్ర యుద్ధమే జరగవలసి వచ్చింది. కానీ ఆ జరుగుతున్న, అది ప్రారంభమయ్యాక కూడా అతనికి ఆ యుద్ధాన్ని ఆపాలి, ఆపడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అతను ఆపలేదు. పుత్రమోహం అనేది ఈ సంసారం నాది, నా వాళ్ళు అనే వాళ్ళ మీద మోహం మనం అనుకున్నంత తేలిక కాదు, అనుకున్నంత సరళం కాదు. చాలా మన హృదయంలో చాలా లోపలి దాకా ఏమంటారు పాతుకుపోయి ఉంటుంది. ధృతరాష్ట్రుడికి పక్కన నించుని ఒక పక్క భీష్మాచార్యుడు, ఒక పక్క ద్రోణ, ఒక పక్క విదురుడు హితవచనం ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు గాంధారి కూడా చెప్పేది, మీరు చేసేవన్నీ బాగున్నాయి కానీ మీకు ఈ పుత్రమోహం వల్ల మీరు నిజం చూడలేకపోతున్నారు, మీ మనసులో నిజం అనేది మీకు అర్థం కావట్లేదు, పుత్రమోహం ఉంది కాబట్టి ద్రోహం చేస్తున్నారు పాండవులకి, పాండుపుత్రులకి ద్రోహం చేస్తున్నారు, వంచిస్తున్నారు. మీరు చేసేది ఈ ఇడి ఈ సంపూర్ణ కురు వంశానికే అపాయకరమైన విషయం అని చెప్పి గాంధారి కూడా చెప్పేదంట. ద్రోణుడు, భీష్మాచార్యుడు, విదురుడు పక్కన నించుని ఎన్నోసార్లు చెప్పేవారు కానీ అది వదులుకునే లేకపోయాడు, అంటే వదులుకోలేకపోయాడు. ఏది? పుత్రమోహం. మనం అనుకున్నట్టు అంత సరళం కాదు, నేను వదిలేస్తాను. నో, అది చాలా డీప్ రూటెడ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే లోపల మన హృదయంలో పాతుకుపోయి ఉంటుంది. శకుని, కరుణ, దుర్యోధన, దుశ్శాసన వచ్చి చెప్తే వీడి రెండు చెవులు వినేవాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. యుద్ధం ప్రారంభమై అవ్వకముందు వ్యాసదేవుడు వస్తాడు, వ్యాసమహాముని. వ్యాసమహాముని కూడా చెప్తాడు, ఇంకోళ్ళని ఎవరినో పిలిపిస్తాడు, పెద్ద ఇది జ్యోతిష్యుడు సేజ్. అదొకటే కాకుండా ధృతరాష్ట్రుడికి పర్సనల్ సెక్రటరీ అంటే తన సేవకుడు, ఆప్త సేవకుడు ఎవరు? సంజయ. సంజయ్ వ్యాసదేవుడి శిష్యుడు. సంజయ్ కూడా చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు, మీకు నిజానికి, న్యాయానికి, అన్యాయానికి, నిజానికి, అబద్ధానికి తేడా తెలియకుండా మీరు పనిచేస్తున్నారు. మీరు రాజసింహాసనంలో కూర్చున్న వాళ్ళు, మీకే పుత్రమోహం అనే జబ్బు వస్తే ఇంకా ఈ దేశానికి ఇంకేం ఉపయోగం ఉంది? ఇంకేం ఆశ ఉంది? నిజంగా చెప్పాలంటే కలియుగం వస్తుంది అనేది మనకేమైనా ఆధారం కావాలంటే రాజసింహాసనంలో కూర్చుని పుత్రమోహంతో నువ్వు మోసం చేస్తున్నావు, ద్రోహం చేస్తున్నావు, ఇదే ఉదాహరణ, ఇదే ఆధారం, ఇదే ఒక లక్షణం కలియుగం వస్తుంది అనే దానికి అని చెప్పేవాళ్ళు అందరూ. కానీ తలకెక్కలే దుర్యోధన తలకెక్కలే. ఎందుకు? పుత్రమోహం. పుత్రమోహం అంటే ఏంటి? నా, నేను, నాది అనే భావన. శ్రీల ప్రభుపాద గారు మనందరికీ ఒక మంచి మార్గం నేర్పించారు. వైష్ణవులతో ఉండండి, వైష్ణవులతో ఏమంటారు మిత్రత్వం పెంచుకోండి, వైష్ణవులు సేవ చేయండి. వైష్ణవులు మనోభావన వేరే. అటుపక్కన యుధిష్ఠిరుడు అజాతశత్రు. యుధిష్ఠిరుడు తన దృష్టిలో, తనకి ఎవరు నా వైరు, నా వైరు అని ఎవరితోనే ఆ భావన లేకుండా ఉన్నవాడు, పక్షపాతం లేనివాడు. వైష్ణవులు లోక కళ్యాణాని కోసం శ్రమ పడతారు. వైష్ణవులు అన్నిటినీ త్యాగం చేస్తారు, పరివారాన్ని, రాజ్యాన్ని. సన్యాసి వృత్తి తీసుకున్నప్పుడు, సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు ఇడీ ప్రపంచమే వాళ్ళ బంధువులు అవుతారు. ఎవరి మీద ప్రత్యేకమైన ప్రీతి కానీ, ఎవరి మీద ప్రత్యేకమైన మోహం కానీ పెట్టుకోరు. పండిత సమదర్శిన. అటువంటి వైష్ణవులు సేవ చేసే అవకాశం మనకి పొరపాటున అపురూపంగా ఎప్పుడో అప్పుడు దొరుకుతుంది. ఇది ఎన్నో జన్మలెత్తాక ఆ భాగ్యం మనకి లభిస్తుంది. ఎన్నెన్నో జన్మలెత్తాక బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అటువంటి అవకాశం మనకి దొరికినప్పుడు వదులుకోకూడదు. అది నిజమైన జీవాత్ముడికి అది నిజమైన సౌభాగ్యం. ఎలాగైనా సరే వాళ్ళకి సేవ సలించాలి. వాళ్ళేమో నాలుగు మాటలు అడగాలి, లేకపోతే మనం అనుకోకూడదు ఓ ధృతరాష్ట్ర కథ వేరు, నా కథ వేరు. కానీ అందరి మన అందరి జీవితంలో ఒక చిన్న మహాభారతం రాసుకోవచ్చు మనం. వాళ్ళ జీవితంలో వాళ్ళు పరిశీలిస్తే ఒక చిన్న కురుక్షేత్రము రాసుకోవచ్చు, జరిగి ఉంటుంది. ఒక చిన్న మహాభారతం కూడా జరిగి ఉంటుంది. పుత్రమోహం అనేది ఉంటే, పుత్రమోహం కాదు సంసార మోహం అనేది ఉంటే, అదొకటే కాదు. పండిత సమదర్శిన. వైష్ణవులు ఎలా చూస్తారు ప్రపంచాన్ని ఎలా చూస్తారంటే, అంధుడు కృష్ణుడు యొక్క భక్తులు. ఈరోజు వాళ్ళు కృష్ణుడు సేవ చేయకపోయినా రేపో ఎల్లుండో ఏదో రోజు వాళ్ళు కూడా ప్రారంభిస్తారు, చేస్తారు. నేను వాళ్ళ సేవ చేయాలి, వాళ్ళకు కూడా ఆ భగవంతుడి సేవ చేసే మార్గానికి తీసుకురావాలి అనే ఆతృతతో చూస్తారు ప్రపంచాన్ని. ఆహా, భగవంతుడు సేవ చేస్తుంటే ఎంత ఆనందం అనుభవించచ్చు. భగవంతుడే మన నిజమైన తండ్రి, పితాహం సర్వభూతేషు. అందరికీ దయామయుడు భగవంతుడు. మనం ఊహించలేనంత దయ ఉంది భగవంతుడు శ్రీకృష్ణుడికి. కరుణిస్తాడు, క్షమిస్తాడు. మనకి ఇడీ సంసారంలో మనం అనుభవించే కష్టాలన్నీ ఒక చిన్న పెద్ద భగవంతుడి కృప లేకపోతే ఇది సంసార సాగరం అవుతుంది, దాటలేనటువంటి సంసార సాగరం అవుతుంది. ప్రభుపాద గారు అడుగుతారు, ఏమంటారు స్విమ్మింగ్కి, ఈత తెలిసిన వాడు కూడా సాగరంలో వదిలేస్తే బతుకుతాడా? ఎంత బాగా ఈత తెలుసుకున్నవాడు కూడా బతకలేడు. కృష్ణుడి కృప లేకపోయిన వాడికి కృష్ణుడి సేవ ఎవరు చేయటం లేదో వాళ్ళకి ఇది సంసార సాగరం, దాటలేము, ఒకంతటి దాటలేము. కానీ శిశిరాధా గోవింద దేవర్ష సఖి బృందకి ఎవరికి ఆ కృష్ణుడి కృప లభిస్తుందో, వైష్ణవుడి కృప లభిస్తుందో, క్రమేణంగా వాళ్ళ అజ్ఞానం కూడా తొలగిపోతుంది, వాళ్ళకి ఆ విశ్వాసం కొంచెం కొంచెం పెరుగు, రోజు రోజుకి పెరుగుతుంది. కృష్ణుడు సేవ చేయాలి, ఇదే నా ఆత్మకి మంచిది, నిరంతరంగా శాశ్వతంగా భగవంతుడి సేవలో నేను ఉండాలి, నేను భగవంతుడి సేవ అర్పిస్తూ ఉండాలి అనే ఆశ పెరుగుతుంది. వైష్ణవులు సత్సంగం చేసి భాగవతం విని హరే కృష్ణ మహామంత్రులు స్తుతిస్తే చాలు, ఆ జీవాత్మకున్న భావన నెమ్మదిగా తిరుగుతుంది, పరివర్తన అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఇంగ్లీష్లో. మోహం పోయి ప్రేమగా పరివర్తన అవుతూ ఉంటుంది క్రమేణంగా, ఒక్కొక్క అడుగు రోజు ఒక్కొక్క అడుగు తీసుకుంటూ ఉంటుంది. ఆ పరివర్తన అనేది ఖచ్చితంగా అవుతుంది. ఎవరు కృష్ణుడి కృపకి పాత్రరవుతారో వాళ్ళకి సంసార సాగరం కాదు, ఒక చిన్న దోడ కూడా వర్షం పడితే అక్కడక్కడ నీళ్లు ఉంటాయి కదా, దోడ కూడా దాటిపోతుంది, అలాగే మనం దాటిపోవచ్చు. ఎందుకు? కృష్ణ కృప ఉన్న వాళ్ళకి. సో నిజంగా మనం పరిశీలించి చూసేటట్టయితే మనం ధృతరాష్ట్రులాగా అవ్వకూడదు. ధృతరాష్ట్రుడికి ఎన్నిసార్లు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు, భీష్మాచార్యుడు అంటే అటువంటి జ్ఞాని లేడు, భక్తుడు కూడా లేడు, 12 మహాజనాల్లో ఒకడు, విదురు ఒక పక్కన విదురు అందరూ ధైర్యంగా స్పష్టంగా నిజాన్ని పలికారు. కానీ ఈ జబ్బు ఉండడం వల్ల తనకేమీ అర్థం కాలేదు. మనం అనుకోకూడదు నా ధృతరాష్ట్రుడి కథ వేరు, నా కథ వేరు, నేను వేరే అని. భౌతిక ప్రపంచంలో కృష్ణుడి కృపకి పాత్ర అవ్వని వాళ్ళందరూ ఓ చిన్న ధృతరాష్ట్రులే, చిన్న చిన్న ధృతరాష్ట్రులు, సైజు తేడా అంతే. వాళ్ళ జీవితంలో కూడా కురుక్షేత్రం జరిగేదో చేస్తుంటారు, మహాభారతం ఉండనే ఉంటుంది. సో మన ధృతరాష్ట్రులాగా అవ్వకూడదు. దీనికి జబ్బుకి మందు ఒకటే, ఆదౌ శ్రద్ధ, భగవంతుడి మీద నమ్మకం, వైష్ణవుల మీద నమ్మకం, ఏదో విధంగా మనం పెట్టుకోవాలి. ఆ నమ్మకం ఉన్నవాళ్ళు, శ్రద్ధ ఉన్నవాళ్ళు భాగ్యవంతులు. శ్రవణం వినాలి, ఆలోచించాలి, కొంచెం బుద్ధిశక్తి, భగవంతుడు ఇచ్చిన బుద్ధిశక్తి ప్రయోగించి ఆలోచించాలి. ఇంతంతా కష్టపడుతున్నానే నిజంగా సంతోషంగా ఉండగలనా? ఎన్నెన్నో కథలు ఉన్నాయి మనకి శాస్త్రాల్లో, ఉపకథలు ఉన్నాయి. సంసారాన్ని పెంచడానికి ఎంతో పాపాలు చేస్తాం, ఎవరినో ముంచేస్తాం, ఎవరికో ద్రోహం చేస్తాం. ఆఖరి సమయంలో మనం వెళ్ళి మన బంధువుల్ని కానీ మిత్రుల్ని కానీ మన భార్యని కానీ పిల్లల్ని కానీ వెళ్ళి అడిగితే నాతో పాపం పంచుకుంటావా అంటే ఏమంటారు వాళ్ళు? నీ పాపం నీది, నువ్వు వెళ్ళు, నీ కర్తవ్యం నిర్వహించేవి కానీ నా కోసం పెద్దగా నువ్వేం గొప్పగా ఏం చేయలేదు, నువ్వేం పాపం చేస్తుంటే అది నీది అని చెప్పేస్తారు, కానీ ఎవరు అందుకోరు. కానీ వైష్ణవులు వేరే ఎందుకు అవుతారు? వాళ్ళ మనోదృష్టి వేరే, వాళ్ళు వేసే లెక్కలే వేరే. భౌతిక ప్రపంచంలో చేసే ఉన్నవాళ్ళు తాత్కాలికమైనటువంటి లాభం కోసం ఎదుగుతూ ఉంటారు. వైష్ణవులు అలా కాదు. వైష్ణవులు లెక్క వేరు. పరదుఃఖి పరదుఃఖ దుఃఖి అంటారు వైష్ణవుల గురించి. నీ కష్టం అవుతుందా, సరే నేను నీ కష్టాలని నేను అనుభవిస్తాను, నీ కష్టాలని పాపాలని నువ్వురా నా కలిసి చేద్దాం, భగవంతుడి సేవ కలిసి చేద్దాం, తీసుకో ఈ హరే కృష్ణ మహామంత్రం, నువ్వు కూడా స్తుతించు. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కాదు, శాశ్వతంగా నీకు మంచిదవుతుంది. ప్రపంచంలో భౌతిక దృష్టి అహీక ప్రపంచంలో మనకి మన మంచి కోసం నిజంగా ఆలోచించి చేసేవాళ్ళు చాలా తక్కువ. అందరు హృదయంలోనే ఏదో ఒక స్వార్థం ఉంటుంది. సో మన ధృతరాష్ట్రులాగా అవ్వకుండా ఎవరిలాగా అవ్వాలి? అదే ధృతరాష్ట్రుడు ఆఖరి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో చెప్తారు. అన్ని పోయాక ఉన్న 100 మంది పుత్రులు కూడా పోయాక, అందరూ పోయాక, అన్ని పోయాక, అంత అనాహుతం అయ్యాక అదే ధృతరాష్ట్రుడు అప్పుడు విదురుడిని మాట వింటాడు. వైష్ణవులు లెక్కలే వేరు. వైష్ణవులు ఎవరి దగ్గర మంచి గుణాలు చూస్తారో, ఎవరి దగ్గర మంచి స్వభావం చూస్తారో వాళ్ళ సేవ చేయాలి అనే మనోభావం వాళ్ళ హృదయంలో ఉంటుంది. నిర్మలమైన హృదయం. ఎవరో కష్టపడుతున్నారు భగవంతుడు సేవ చేయడానికి అంటే వాళ్ళు సహాయం అందిస్తారు. ఎవరో ముందుకు వస్తున్నారంటే దాన్ని చూసి హర్షిస్తారు. ఆధ్యాత్మికంగా ఎవరో ముందుకు వస్తున్నారంటే దాన్ని చూసి హర్షిస్తారు. అందుకనే ప్రభుపాదులు వారు అన్నారు, ఈ ప్రపంచంలో ఒక వైష్ణవ సమాజం అనేది మనం నిర్మించి చూపించాలి అందరికీ. ఒకరికొకరు సహాయం చేసుకుని బ్రతికేవాళ్ళు, ఒకరికొకరు సహాయం చేసుకుని ఒకరికొకరు ప్రాణం పెట్టేవాళ్ళు వైష్ణవులు. దొండేశాపదక స్వామి మహారాజ్ మాయాపూర్లో ఒకసారి అన్నారు, ఇటీవటి కేర్ సెమినార్ అవన్నీ జరుగుతున్నప్పుడు అన్నారు, వైష్ణవులు ఎంత గొప్పవాళ్ళంటే వాళ్ళ కోసం మనం అన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం దేనికైనా పనికి వస్తుంది అంటే వైష్ణవులు ఉన్నారు కాబట్టి పనికి వస్తుంది మనకి. ఈ వైష్ణవులు లేకపోతే మనం ఊహించండి, ఈ ప్రపంచంలో వైష్ణవులే లేరు అనుకోండి, మనకి అతి ఇంకేమై ఉంటుంది. ఇట్లా ప్రభుపాద అనేవారు, వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కృష్ణ ఇట్స్ జస్ట్ యానిమల్ లైక్. అంటే కుక్కలు ఒక గుంపు కుక్కలు ఇంకో ఏమంటారు, కుక్కల మధ్యలో అడుచుకోవడాలు కరుచుకోవడాలు జరుగుతాయి, అలాగ అయిపోయేది సంపూర్ణ సమాజం. వైష్ణవులు ధర్మం కోసం, ధర్మస్థాపన కోసం భక్తియుత సేవ చేయాలి, అందరూ చేయాలి, అది ఆ తత్వాన్ని ప్రచారం కోసం అన్ని రకాల త్యాగం చేస్తారు. జయపతాక స్వామి మహారాజ్ అన్నారు, వైష్ణవులు ఎంత గొప్పవాళ్ళంటే అన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళ కోసం. ఎందుకు? వాళ్ళు పవిత్రమైన జీవాత్ములు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. శ్రీమన్నారాయణుడే అంటాడు నారదుడికి, నా భక్తులు ఎక్కడ ఒక చోట చేరి నా గురించి చర్చ చేస్తుంటారో, ఎక్కడ నా ఒక చోట చేరి సంకీర్తన యజ్ఞ చేస్తుంటారో అక్కడ ఖచ్చితంగా ఉంటారు. ఆ శ్రీమన్నారాయణుడే దిగి వస్తాడంట. నారాయణుడు దిగి వచ్చడం, దిగిరావడం అంటే సాధారణ విషయం కాదు. దేవాది దేవతలు అందరూ క్షీరసాగర ఒడ్డున వెళ్ళి బ్రహ్మదేవుడి నుంచి అందరూ కలిసి వెళ్ళి ఆ పురుషసూక్త స్తుతించి భగవంతుడి గురించి మరింత స్తుతిస్తూ ఉంటే ఎప్పటికో ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు దర్శనం అవుతుంది వాళ్ళకి. అంత తేలికైన విషయం కాదు. అటువంటి నారాయణుడు భక్తు తన భక్తులు ఎక్కడ ఒక చోట చేరి స్తుతిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఉంటాను నేను అని అంటాడు. వైష్ణవులు ఎంత గొప్పవాళ్ళంటే వాళ్ళతో పాటు భగవంతుడు వస్తాడు, భగవంతుడి కృప ప్రకటమవుతుంది, భగవంతుడి కృపకి మనం పాత్రులు అవ్వచ్చు. అదే ధృతరాష్ట్రుడు తన జీవిత ఆఖరి అడుగున అడుగులో ఉన్నప్పుడు, ఆఖరి అంతంలో ఉన్నప్పుడు ఆ విదురుడి మాట వింటాడు. ఆ భగవంతుడి భక్తుడికి ఎంత శక్తి ఉంటుంది అంటే, మనం కొంచెం శ్రద్ధతో అయినా వినాలి. కానీ చూడండి, ఇది ఉత్తరాష్ట్ర ఉదాహరణ, విదురుడి ఉదాహరణ ఎంత గొప్పది అంటే, ధృతరాష్ట్రుడు కోపం వచ్చి ఒకసారి, దుర్యోధనుడికి కోపం వచ్చి ఒకసారి విదురుడు రాజసభలో ఒకసారి ఎత్తి గట్టిగా స్పష్టంగా దిట్టంగా నేరంగా ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేస్తే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి కోపం వచ్చి దుర్యోధనుడు ఒక మాట అంటాడు, తండ్రి సమానం విదురుడు, ఇతన్ని కొట్టి కేవలం జీవం ఉండాలంతే, కొట్టి బయటపడేంట్రా వీడిని అని. దాసీపుత్రుడు పాండవులతో చేరినవాడు, మన 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 ఏమంటారు ఎనిమి శత్రు, మన శత్రువుతో చేరినవాడు వీళ్ళు. కేవలం శరీరంలో దేహం ఉండాలి, ఆత్మ ఉండాలంతే అలా కొట్టి పడేంట్రా వీడిని అని అంటాడు దుర్యోధనుడు. అప్పుడు విదురుడు అనుకుంటాడు, ఇంకా నాకు వీళ్ళతో రుణం తీరిపోయింది, నాకు వీళ్ళకి ఇంకా రుణం లేదు, నన్ను కొట్టి పడేసే వరకు వాళ్ళు వచ్చారే, నన్ను కొట్టి పడేస్తే వీళ్ళకి ఆ పాపం అది చాలా, ఆ పాపం నుంచి తప్పించుకోలేరని చెప్పి అది చేయకముందే ఆయన వెళ్ళిపోతాడు విదురుడు. అంతవరకు ప్రయత్నం చేస్తాడు విదురుడు ధృతరాష్ట్రుడిని కాపాడడానికి. అయిపోయింది, ఇది అయ్యాక కురుక్షేత్ర యుద్ధం అవుతుంది, పాండవ విజయం అవుతుంది, మళ్ళీ వస్తాడు విదురుడు. మర్చిపోతాడా? మర్చిపోడు. ఇంగ్లీష్లో గివింగ్ అప్ అంటారు, అంటే వదిలేయడం, నా వల్ల కాదులేని వదిలే. వైష్ణవులు ఎంత గొప్పవాళ్ళంటే ఎప్పటికీ ప్రయత్నం చేస్తారు, వదలరు. మళ్ళీ వస్తాడు విదురుడు. విదురుడు మళ్ళీ వచ్చినప్పుడు భాగవతంలో ఎంత గొప్పగా రాస్తారు మన ప్రభుపాద గారు, అంటే విదురుడు ఎవడు, ధృతరాష్ట్రుడు తమ్ముడు. అంటే ధృతరాష్ట్రుడికి ఎంత మర్యాద ఇస్తారో దానికన్నా కొంచెం తక్కువ ఇవ్వాలంతే. ధృతరాష్ట్రుడు తమ్ముడు, ధృతరాష్ట్రుడే ఏమంట సమ్రాట్, చక్రవర్తి ఏదంటారు, ఆడి తమ్ముడు. రాజ ఐశ్వర్యాల్ని భోగించడానికి రాలేదు. యుద్ధం జరిగినంత కాలం దుర్యోధనుడు తరిమేసాడు కాబట్టి భయంతో వెళ్ళిపోయాడేమో అనుకోవడం తప్పు. సంపూర్ణ ప్రపంచం అంతా పర్యటన చేసుకుని తిరిగి వస్తాడు విదురుడు. ఇప్పుడు పాండవులు గెలిచారు, నాకు పాండవులకి మంచి అభిమానం ఉంది, నేను ఒకవేళ తిరిగి వస్తే నాకు మంచి స్థానం ఇస్తారు, నేను ఎప్పుడు వాళ్ళ తరపున కొంచెం అభిమానం చూపించిన వాడిని, అది మర్చిపోండి యుధిష్ఠిరుడు, ఇంకా రాజైశ్వర్యం మనం అనుభవించవచ్చు అని రాలేదు. ఓ రాజులున్నంట ఏమో, వాట్ యు సే ఫర్ ప్యాలెస్ ఇన్ తెలుగు, ప్యాలెస్, రాజభవనంలో ఉండడానికి రాలేదు. ఓ చిన్న పని సగంలో ఆగిపోయింది కదా, అది పూర్ణం చేయడానికి వచ్చాడు విదురుడు అంతే. ధృతరాష్ట్రుడికి కుక్కను నక్క కుక్క అని తిట్టి ధృతరాష్ట్రుడు మనసులో ఆలోచన పెట్టి, నువ్వు ఇప్పుడైనా సరే నువ్వు మార్చుకో, కుక్కలాగున్నావు, నక్కలాగ పడి ఉన్నావు, నీకు సిక్కు లేదా అని చెప్పి ధృతరాష్ట్రుడిని గాంధారిని కుంతిని తీసుకుని వెళ్ళిపోతాడు విదురుడు. భాగవతంలో అంటారు విదురుడు వచ్చినప్పుడు ఆనంద బాష్పాలంట, యుధిష్ఠిరుడు కంట్లో అందరూ చాలా సంతోషిస్తారు, విదురుడిని గుర్తిస్తారు. యుధిష్ఠిరుడు శ్రేష్ఠ భక్తుడు, జ్ఞాని, ఇటువంటి భక్తులు మళ్ళీ దొరకరు ప్రపంచంలో, చాలా అపురూపమైనంత శుద్ధ భక్తి ఉన్నవాడు విదురుడు, అన్ని తత్వాలు తెలుసుకున్నవాడు, నిస్వార్థ భక్తుడు అని చెప్పి అందరికీ ఆనంద బాష్పాలు విదురుడిని చూసిన వెంటనే. ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది యుధిష్ఠిరుడికి. విదురుడు అక్కడ కూర్చు వచ్చిన వెంటనే రాజ ఏమంటారు మర్యాదలన్నీ ఇచ్చి లోపలికి తీసుకెళ్లి విదురుడిని 4 ప్రశ్నలు అడుగుతాడు యుధిష్ఠిరుడు. మమ్మల్ని వదిలేసిపోయారు కదా, తిరిగి వచ్చారే, ఇంతకాలం ఎక్కడెక్కడో పర్యటన చేసినట్టుంది, మిమ్మల్ని జనాలు బాగా చూసుకున్నారా, మీరు క్షేమంగా ఉన్నారా అని చెప్పి అడిగినప్పుడు ఆ వీరుడు నాలుగు మాటలు మాట్లాడతాడు. భాగవతంలో అంటారు, ఆ రాజభవనంలో ఉన్న వాళ్ళందరూ, స్త్రీలు, పురుషులు, రాజులు, సహోదరులు అందరూ వచ్చి సంపూర్ణ గమనంతో, మర్యాదతో, గౌరవంతో, శ్రద్ధతో, వినయంతో వీరుడు పలికిన మాటలు విన్నారు. అలా మనం వింటే భాగవత శ్రవణం అంటే అది నిజమైన శ్రవణం, అది నిజమైన శ్రవణం. మనం భాగవతం కానీ ఆ మనోభావనతో మనం విన్నామంటే, భాగవతం చర్చలో కానీ ఈ భాగవత విషయాల్లో కానీ ఎంత శక్తి ఉందంటే, ఆ ధృతరాష్ట్రుడికి తన హృదయం ఎలా పరివర్తన అయిందో మనకు కూడా అలాగే పరివర్తన అవుతుంది. వచ్చిన వెంటనే ధృతరాష్ట్రుడిని పట్టుకుని, అది ధృతరాష్ట్రుడు ఎలా వెళ్ళిపోతారు, వాళ్ళందరూ ఎలా వెళ్ళిపోతారు, యుధిష్ఠుడికి చెప్పకుండా, వాళ్ళకి యుధిష్ఠుడికి తెలియకుండా, అజ్ఞాతంగా, అంటే మారు వేషం వేసుకుని, ఎవరు గుర్తించకూడదు వాళ్ళని, వెళ్ళిపోతారు అందరు. కుంతిదేవి, గాంధారి, యుధిష్ఠుడు కూడా అనుకుంటాడు, ఎవరు లేకపోవడం చూసి ఆ వైష్ణవుని హృదయం ఎంత మృదువుగా, ఎంత సరళంగా ఉంటుందంటే యుధిష్ఠుడు ఏడుస్తాడు, మేమేమైనా తప్పు చేశామా, సరిగ్గా గమనించలేదా వీళ్ళని, వాళ్ళకి చెందవలసిన, ఇవ్వవలసిన మర్యాద ఇవ్వలేదా మనం, వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం, స్థానం, మానం ఇవ్వలేదా, దాంట్లో ఏమైనా తక్కువ చూపించినామా, దానివల్ల వెళ్ళిపోయారా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, వాళ్ళ మార్గదర్శనంలోనే మనం ఉండాలి కదా, విదురుడు, ప్రత్యేకంగా విదురుడు, వాళ్ళు సేవ చేసుకుంటూ వాళ్ళు చెప్పే నాలుగు మాటలు విని, వాళ్ళు చెప్పే భగవంతుడి గురించి నాలుగు విషయాలు శ్రవణం చేసుకుని, అలాగ మనం వాళ్ళు చెప్పే విషయాలు గమనించి దాని ప్రకారం మనం జీవితం సాధించుకుని పోవాలి కదా, వాళ్ళు వెళ్ళిపోతే ఎలాగా, ఇంతకన్నా పెద్ద దురదృష్టమే లేదు ఈ ప్రపంచంలో అని అనుకుంటాడు యుధిష్ఠిరుడు. ఈ భాగవత శ్రవణం అనేది, భక్తుల సాంగత్యం అనేది మన హృదయంలో కూడా అటువంటి పరివర్తన తీసుకురావాలి, తీసుకొస్తుంది. నాది, నేను, నాది అనే భావన నుంచి మనం చాలా ఏమంటారు, హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలి. అందరూ భగవంతునికి చేరిన వాళ్లే, అందరూ భగవంతుడి దృష్టిలో, అందరూ భగవంతుడి సేవకులే. ప్రత్యేకంగా నాది అనేది ఏ పదార్థం కూడా లేదు, ఈ శరీరం కూడా నాది కాదు, శరీరంలో ఉన్న పంచభూతాలు కూడా భగవంతుడు ఇచ్చినవే. నేను అనేది కూడా, నేను అంటే నేనంటే నేను జీవాత్మ అనుకున్నాను అనుకోండి, జీవాత్మ కూడా కృష్ణుడి నుంచి వచ్చిందే. ఓ ఉన్న నాలుగు రోజులు ఆధ్యాత్మికంగా ఈ జ్ఞానాన్ని ఎలా పెంచు, శాస్త్రాల్లో అంటారు ఫర్ కల్చర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు, అంటే ఆధ్యాత్మికంగా మన ఆలోచనల్ని పెంచుకోవడానికే ఈ సువర్ణ అవకాశం మానవ జన్మం. శ్రవణం చేయడానికి, వైష్ణవులతో ఉండడానికి, వైష్ణవుల సేవలో ఉండడానికి ఈ అవకాశం ఇవ్వబడినది. సో అటువంటి నిదానంగా ఆ పరివర్తన అనేది మన హృదయాల్లో కూడా అవుతుంది. కానీ మనం ఎప్పుడూ మనసులో మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, విదురుడులాగా లేకపోతే ధృతరాష్ట్రుడులాగా అని మనం మమ్మల్ని మనకు ప్రశ్నించుకుంటూ ఉండాలి. వైష్ణవులు అంత గమనమిచ్చి వాళ్ళ ప్రవర్తన గురించి మనం గమనమిచ్చి మనం ఎప్పుడు పరిశీలిస్తుంటూ ఉండాలి. మమ్మల్ని మనమే అనుకోవాలి, మమ్మల్ని మనమే అనుకుంటే మన మనసు కూడా ఎప్పుడు, ఓ నువ్వు బాగానే చేస్తున్నావు, నీలాంటి గొప్ప ఘనకన ఏమంటారు, దానవీరుడు, శ్రుడు, కనుడు, కరుణుడు కన్నా నువ్వు రెండెట్లు మంచివాడివి నువ్వు అని చెప్తూ ఉంటుంది మన మనసు. ఇంట్రోస్పెక్షన్ అంటారు, అది ముఖ్యమే. కానీ ఒక సమాజంలో ఉన్నప్పుడు ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది, అది మనం మనకి ప్రామాణికత అనేది ఉంటే, సిన్సియారిటీ అనేది ఉంటే, అప్పుడు మనం వేరే వాళ్ళని కూడా అడుగుతాం, వేరే వాళ్ళు చెప్పే విషయాలు చూస్తాం. మన సమాజంలో ఉన్న ఎవరి దగ్గర నిస్వార్థ భావన ఎక్కువ ఉందో వాళ్ళని చూస్తాం, గమనిస్తాం, వాళ్ళని సేవ చేస్తాం. వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భావం మనలో కూడా పెరుగుతుంది. ఎవరికి భగవంతుడి మీద శ్రద్ధ, భక్తి, విశ్వాసం, నమ్మకం, ప్రీతి, ప్రేమ ఉంటుందో వాళ్ళ సేవ చేయడం వల్ల మనకు కూడా ఆ భావన అనేది పెరుగుతుంది. ఇంట్రోస్పెక్షన్ అంటే మనల్ని మనం కూడా అప్పుడప్పుడు అడుక్కోవాలి, కానీ మన మనసు చెప్పే ఉత్తరమే సంపూర్ణంగా ఎప్పుడు సరి అవుతుంది అని నమ్మకూడదు. వీ షుడ్ వెరిఫై. సో మనం ఎంత తొందరగా ముందుకొస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఎంత సంపూర్ణంగా విశ్వాసంతో భాగవత శ్రవణం చేస్తామో దాన్ని బట్టి మన ఇంధనం ముందుకెళ్ళాలంటే ఇంధనం అనేది వైష్ణవుల సేవ, భాగవత శ్రవణం, హరినామ సంకీర్తనం, వినయత, అలాంటివి పెంచుకోవడం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదకి మన ప్రశ్నలు ఉన్నాయా? ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్? ఎస్ చెప్పండి చెప్పండి. అంటే ఈ వాజ్ అన్నీ తెలుసుకున్నవాడు పండితుడు. యోగి అంటే భక్తుడు కాదు. యోగి అంటే అష్టాంగ యోగం అది ఇది తెలిసినవాడు. భక్తుడికి యోగికి పదమే వేరు. ఈ రెండు పదాల్లో చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. జ్ఞాని యోగి అంటే అష్టాంగ యోగం, ప్రాణాయామ, అటువంటి ఆ దిక్కులో పరిపూర్ణత, ఏమంటారు, దక్షత. హీ వాజ్ వెరీ ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్కి ఏమంటారు తెలుగులో? ఎక్స్పర్ట్, పరిణత, నిపుణుడు, కరెక్ట్, నిపుణుడు. చాలా తేడా. భక్తులు అంత తేలిక భక్తులు ఎవరు అవరు. భగవంతుడి కృపకి పాత్రలు అవ్వాలి, విష్ణుడి వైష్ణవుల కృపకి పాత్రలు అవ్వాలి, అప్పుడు ముందుకొస్తాం నిజంగా ఆధ్యాత్మికంగా. చాలా మంది ఉన్నారే జ్ఞానీలు, వాళ్ళు కొంతమంది మాయావాదులు అవుతారు, కొంతమంది జ్ఞానీలుగా ఉంటారు, కొంతమంది అంత ఆసక్తి చూపించరే భగవంతుడి భక్తియుత సేవ చేయాలి అని ఆసక్తి చూపించరు. వాళ్ళ దగ్గర కూర్చుంటే భాగవతం గురించి, అన్ని తత్వాల గురించి చాలా చాలా చర్చలు చేస్తారు. దాని విలువేముంది? భక్తి అనేది నేను భగవంతుడి సేవకుడిని, భగవంతుడి సేవ చేయడమే నా జీవిత ఏకైక ముఖ్యమైన గురి కాదు, ఏకైక గురి లక్ష్యం. ఒక హంతంలో భగవంతుడికి సేవ చేసేది అతి ముఖ్యమైన లక్ష్యం అనుకుంటాడు, కానీ నిజమైన భక్తుడు ఏకైక లక్ష్యం అనుకుంటాడు. తేడా ఉందా? ఆ స్థానానికి, ఆ స్థాయికి రావాలంటే చాలా భాగ్యం కావాలి. సో ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు భగవంతుడికి సేవ కూడా చేయొచ్చు, ఇది కూడా చేయాలి, అది కూడా చేయాలి, ఇది కూడా, అన్నింటిలో పాటు ఇది కూడా జరగని అని అనుకుంటారు. నిజమైన భక్తుడు అలా అనుకునే ఏకైక లక్ష్యం శ్రీమన్నారాయణుడి సేవ, వైష్ణవుడి సేవ, గురుకృష్ణుడి సేవ అనుకుంటారు. అవును, నిజమే. విశ్వరూపం చూపించిన ధృతరాష్ట్రుడికి అప్పుడు కూడా ధృతరాష్ట్రుడికి రాలేదు, దుర్యోధనుడికి రాలేదు, కర్ణుడికి రాలేదు, శకునికి రాలేదు, ఇంకెవరికి రాలేదు. ఈ నేను నాది అనే భావనతో అన్నీ ప్రారంభమవుతాయి. మనం ఏదో నాకు కావాలి అని అనుకుంటాం, నాకు దక్కలేదు, ఇంకోళ్ళకి దక్కుతుంది. అప్పుడు మన హృదయంలో ఏమొస్తుంది? అప్పుడు ఈర్ష, జెలసీ అంటాం ఇంగ్లీష్. నాకు రాంది అతనికి వచ్చిందే అని. మన పిల్లలు చదువుతుంటారు, వేరే వాళ్ళ పిల్లలు చదువుతుంటారు, వాళ్ళు బాగా ముందుకొస్తారు, మన పిల్లలు బాగా రాలేదంటే వాళ్ళ మీద ఈర్ష, మన పిల్లల మీద కోపం, మన పిల్లల మీద కోపం, వాళ్ళ మీద ఈర్ష. అన్నీ భగవంతుడి నియంత్రణలో ఉన్నాయి, ఎవరికి ఎలా జరగాలో భగవంతుడు చూసుకుంటూ పోతాడు అని వైష్ణవుడి ఆ మనోభావనే వేరు. నా పిల్లలు మంచి భక్తులైతే చాలు, భగవంతుడు శ్రీమన్నారాయణుడి సేవలో సంపూర్ణంగా మునిగిపోతే చాలు అని వైష్ణవుడు లెక్కలు వేసుకుంటాడు. వైదిక ఐక ప్రపంచంలో ఉన్నవాళ్ళు పాండవ పుత్రులకి ఎందుకు దొరకాలి, నా పుత్రులకే దొరకాలి అనుకుంటాడు. నా పుత్రులకి దొరకంది పాండవ పుత్రులకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడు. కోపం, ఈర్ష్యం, కామం, క్రోధం అన్నీ ఈ నేను నాది అనే భావనతో మరింత గట్టిపడతాయి, పెరిగిపోతాయి. ఎనీ అదర్ క్వశ్చన్? గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ శ్రీల ప్రభుపాద్ గీతే శ్రీ శ్రీ రాధా గోవింద అష్ట సఖీ బృంద కీ జై.